చిన్నప్పుడు చూపిస్తాను, ప్రస్తుతం ఉండండి. టీవీ చూపించినప్పుడు స్లీప్ ఆపుతాను నేను. నిన్న మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అర్థం చేసుకున్నాం. మొట్టమొదట మీరు చెప్పింది ఇప్పుడు మర్చిపోకండి, జాగృత స్వప్న సుషుప్తి ఈ మూడింటిని కలిపిన ఓం. ఇది ఎప్పుడు ఓం అన్నప్పుడు నోట్తో అంటే కాదు, జాగ్రత్త స్వప్న సుషుప్తి వీటన్నిటినీ కూడా కంటిన్యూస్ గా మూడింటిని కలిపి చూసేటటువంటి తురియ స్థితి అని అంటాం దాన్ని, సమాధి స్థితి అని కూడా అంటాం. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, ఓం అంటే సరిపోదు. ఎంఎస్సీ అని చదివితే దాని అర్థం ఏంటి, నువ్వు ఎంత చదువుతావు. అలాగే ఓం అన్నప్పుడు ఇవి మూడు తెలుసుకుంటాయి మీరు. ఇది తెలుసుకోవటానికి కావలసినటువంటి సంకల్పాలు పరమ పూజ్య గురుదేవుడు ఇచ్చారు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉంటే ఆ 18 సత్సంకల్పాలు, 18 భాగవతాలు, భాగవతము, రామాయణము అన్ని అందులోకి వస్తాయి. ఇతని చెప్పడం కాదు, మీరు జాగ్రత్తగా చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ గీత 18 అధ్యాయంలో మొత్తము 18 సత్సంకాలతో వస్తుంది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, లేకపోతే నేను చెప్పటం వేస్ట్, మీరు వింటం వేస్ట్. మీరు ఎందుకంటే పరమ పూజ్య గురుదేవుల యొక్క కార్యకర్తలు. ఇక్కడ మనం ఎందుకున్నాము అంటే మనం పనిచేయటానికే రావటం, అది గుర్తుంచుకోండి. ఒక ఆధ్యాత్మిక ఎస్సేజ్ విందో చెయ్యాలి, ఇవల్యూషన్ గురించి మనకి తెలియాలి. కానీ మనం ఇవల్యూషన్ తప్ప మిగతావన్నీ నేర్చుకుంటాం, అదే నేను ఎప్పుడు చెప్తున్నాను. లైఫ్లో ఖనిజ జగత్తు నుంచి ప్లాంటిక్ కింగ్డమ్ వచ్చింది, వృక్ష జగత్తు వచ్చింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ఇప్పుడు పృథ్వీ తయారైంది. అది తయారైనప్పుడు కేవలం ఒక మంట, అంతవరకు అర్థమైంది కదా, ఎన్ని కోట్ల సంవత్సరం. మెల్లమెల్లిగా అది చల్లబడింది, దానిపైన పృథ్వీ తయారైంది, మినరల్స్ తయారయ్యాయి, ఖనిజాలు తయారయ్యాయి. అది కూడా అర్థమవుతుంది కదా మీకు. మెల్లమెల్లిగా ఈ ఖనిజాల నుంచి వృక్షాలు వచ్చాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ఈ సాధనలో ఈ 18 సత్సంకల్పాలలో ఈ మొత్తము మీకు ఎలా చేసుకోవాలో చెప్తారు పరమ పూజ్య గురుదేవుడు. అందుకని దీన్ని తిప్పి చెప్తున్నాను నేను. అంటే మీరు గబుక్కుని విని చెప్పిన మాటని మర్చిపోతే కరెక్ట్గా అర్థం చేసుకోవటం లేదు. పృథ్వీ ఎలాగా డెవలప్ అయిందో అదే చెప్తున్నారు. ముందు ఒక గోడ, మిందమిందిగా ఆ మంట చల్లారింది, ఖనిజాలు తయారయ్యాయి, పృథ్వీ తయారైంది. మెల్లమెల్లిగా పృథ్వీ నుంచి వృక్షాలు వచ్చాయి. మినరల్ కింగ్డమ్ టు ప్లాంట్ కింగ్డమ్ ఎలా అయింది, జంప్ ఏంటి, సైంటిస్ట్కి తెలీదు. కానీ 18 సత్సంకల్పాలలో చాలా స్పష్టంగా దాన్ని పరమపూజ గురుదేవుని చెప్తారు. దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఏం చదువుతున్నాం, ఖనిజ జగత్ కోట్ల 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 సంవత్సరాల నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్లాంట్స్ వృక్షాలు డెవలప్ అయ్యాయి. కానీ అది డెవలప్ అయ్యడానికి ఆధారం ఏమిటి అన్నది ఎప్పుడూ మర్చిపోకండి. సూర్యుడు, నీళ్లు. వృక్షాలు కానీ ప్లాంట్స్ కానీ ఏదైనా డెవలప్ అవ్వాలి అంటే సూర్యుడు ఉండాల్సిందే, నీరు ఉండాల్సిందే కదా. వీటి రెండిటితో పాటు ఇంకోటి ఏదో అవుతుంది. ఖనిజాల నుంచి వృక్షాలుగా జంప్ అయింది అని అర్థమవుతుందా ఏం చెప్తున్నాను అందరికీ? ఓంకారం గురించి చెప్తున్నాను, అర్థమవుతుంది కదా ఇది. చేత ఖనిజ జగత్తు నుంచి వృక్షాలు అవటము అనేది మినరల్స్తో పాటు సూర్యుడు, నీరు ఇవి రెండు కూడా కలిసి. బీజాలు పృథ్వీలో ఉంటాయి, నీళ్లు వస్తాయి, పైనుంచి సూర్యుడు వస్తాయి, వృక్షం డెవలప్ అవుతాయి. జరుగుతూ వచ్చిందమ్మా, ఎన్ని కోట్ల సంవత్సరాలు జరిగిందో జరుగుతూ వచ్చింది. ఖనిజం వచ్చింది, వృక్ష జగత్తు వచ్చింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. గాయత్రి నిన్న చెప్పిన దాన్ని మీరు ఆ జంప్ అర్థం చేసుకోవాలి. ఆ జంప్ ఖనిజాల నుంచి వృక్షాలు వచ్చాయి, లైఫ్ వచ్చింది. కానీ ఎలా వచ్చిందో తెలియదు. ఒకటి మాత్రం మనకి ఖచ్చితంగా తెలుసు, వృద్ధిలో ఏదైనా బీజం ఉంటే, విత్తనాలుంటే ఖచ్చితంగా సూర్యుడు ఉండాల్సిందే, నీరు ఉండాల్సిందే. ఇష్టం వచ్చినట్టు ఉంటే జరగదు. సమత్వం యోగ ఉచ్యతే, బ్యాలెన్స్గా ఉండాలి. సూర్యకిరణాలు ఎక్కువైపోయినా, నీళ్ళు ఎక్కువైనా రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అవుతున్నాయి అవుతున్నాయి, వృక్షాలు వస్తూ వస్తూ వచ్చాయి. ఎప్పుడూ వృక్షాల నుంచి జంతువులు వచ్చాయి, ఎలా వచ్చాయో మనకి తెలియదు. సైంటిస్టులు కూడా చెప్పలేరు. బోటనీ చదవగలరు, జువాలజీ చదవగలరు. కానీ బోటనీ నుంచి ఆ వృక్ష శాస్త్రము నుంచి జంతు శాస్త్రము, జువాలజీ జంప్ ఎలా వచ్చింది తెలీదు. సైంటిస్ట్కి తెలియదు, మాకు తెలియదు, సైంటిస్ట్కి తెలియదు. కానీ ఉంది, బుద్ధిలో ఖనిజం ఉంది, వృక్ష జంతువు ఉంది, జంతువులు ఉంది. ఇంకొక చిన్న తేడా ఉంది. వృక్షాలు సూర్యుడు వైపు చిన్నగా పైకి వెళ్తాయి, అంతే కదా. ఒకవేళ లత వెళ్ళాలన్నా దాని పైకి ఏదో ఒక ఆధారం ఉండాలి. జంతువులకి పైకి వెళ్ళవది. అర్థమైతే ఏం చెప్తున్నాను, జంతువులు పృథ్వీ మీద నడవాలి అంటే ఎలా నడుస్తాయి? నిలవగా నడవు అమ్మా, ఇలా నడుస్తాయి. వృక్షము పైకి వెళ్తుంది, జంతువులు, మనము ఓ విచిత్రమైనటువంటి జంతువులు. ఇలా ఉండం మనం, ఇలా ఉంటాం. అది తెలుసా మీకు? చెప్పిన మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందులో ఒక రహస్యం ఉంది, అందుకు చెప్తున్నాను. జంతువుల ఇలా ఉంటాయంటే దాని బ్యాక్ బోన్ ఇలా ఉంటుంది, పృథ్వీకి సమానాంతరంగా ఉంటుంది కదా. మనుషులది బ్యాక్ బోన్, దాన్ని రైట్ యాంగిల్ అనే మాట ఎందుకు వచ్చిందో ఎప్పుడైనా విన్నారా మీరు? జియోమెట్రీ చదువుతున్న వాళ్ళు ఎప్పుడైనా ఈ మాట విన్నారా ఎప్పుడైనా? 90 డిగ్రీస్ని రైట్ యాంగిల్ అని ఎందుకు అంటారు? కరెక్ట్ అండి. రైట్ అంటే అర్థం ఏంటి? కరెక్ట్ అనేగా భాష అర్థం ఏందా? రైట్ యాంగిల్. యానిమల్స్ లో జంతువులో ఉన్న మనము 9 degrees బ్యాక్ బోన్, రైట్ బ్యాక్ బోన్. ఇప్పుడు అర్థమైతే ఏం చెప్తున్నాను, జంతువులమే మనం, కానీ మన పైన బ్యాక్ బోన్ 180 degrees కాదు. కొంచెం బ్యాక్ బోన్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా, వృద్ధి మీద ఇలా ఉంటుంది. మనకి 90 degrees కదా. ఇంతవరకు అందరికీ అర్థమైందా? ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తున్నారు కరెక్టే. సొసైటీలో కూడా మనం ఏం చెప్తామంటే యానిమల్, మనం అందరం ఎలాంటివి అంటే యానిమల్ సొసైటీ. మనం అందరం కూడా జంతువు అనే చెప్తాం, అందరం మనం చెప్పుకుంటాం కదా మానవ జంతువులు. మరి ఏంటి కరెక్ట్, మిగతా వాటికి జంతువులకి మనకి ఉన్న తేడా ఏంటి? మాట్లాడటం. జంతువులందరిలోనూ మనము జంతువులమే, కానీ మానవ జంతువులకి తేడా ఏమొచ్చింది అంటే వాడు స్ట్రైట్ గా ఉండటం వల్ల వాడికి జంతువులలో లేనటువంటి ఒక విశేషమైనటువంటి శబ్ద మాటలను ఉపయోగించుకునేటువంటి శక్తి వచ్చింది. జంతువులమే మనం, దేవలం అవ్వాలి, మాటలు వాడుకుంటున్నాం, మనస్సులు వాడుకుంటున్నాం, అనేక మాటలు వాడుతున్నాం. మాటలు మళ్ళా మారిపోతూ ఉంటాయి. ఫ్రెంచ్ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, జర్మన్ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, తెలుగు వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, హిందీ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, సంస్కృతం అనే మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమ్యక్ కృతం సంస్కృతం, బాగుగా చేయబడినటువంటి మాట సంస్కృతం. మనం దాన్ని అర్థం చేసుకోవటం లేదు దీన్ని. కానీ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని దేవతలు కూడా మన శరీరంలోనే ఉన్నారు. సైంటిఫిక్ గా నోబెల్ ప్రైజ్ విన్న వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు, మన శరీరంలో ఏమి ఉన్నదో మీరేదో దేవతల్ని ఎక్కడ చూడక్కర్లే, మీ పృథ్వీ మీదే మన శరీరంలోనే జరుగుతుంది. మీరు ఎప్పుడైనా చూసారా మీ శరీరాన్ని? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, 9 రోజులుగా ఇప్పుడు పూజ, వినాయకుడిని ఎప్పుడైనా మీ శరీరంలో చూశారా మీరు? చూపించగలవమ్మా? చూపించు, ఉన్నారు లేదో చూడండి. మన శరీరంలో, మన బ్రెయిన్లో వినాయకుడు, మీరిప్పుడు ఏ వినాయకుడిని పూజ చేద్దాం అనుకుంటున్నారో వాడు మన శరీరంలో అలాగే ఉంటాడు ఆపరేషన్ చేస్తే. అదే పరమ పూజ గురుదేవులు చెప్పేటటువంటి మాటలు, జాగ్రత్తగా చూసుకోండి. వినాయకుడిని చూశారు కదమ్మా, మీ బ్రెయిన్ చూసుకోండమ్మా. థ్యాంక్ యూ, చూసుకోండి, మీ బ్రెయిన్ చూసుకోండి, మీ బ్రెయిన్ ఇలాగే ఉంటుందమ్మా. ఏ డాక్టర్ అయినా అడగండి, కనిపిస్తోందా? క్లియర్? ఇంకా స్పష్టంగా అర్థం కాలేదేమో, ఇంకాస్త ముందుకెళ్ళి చూడండి. అమ్మా ముందుకు వచ్చేసాయండి అమ్మా. స్వామీజీ మీకు వినిపిస్తోందా? లేదంటే ముందుకు వచ్చేసాయండి అమ్మా. అమ్మా ఎవరైనా ఆయన కుర్చీని కాస్త ముందుకేసి ఇక్కడ చూడండి. వినాయకుడి యొక్క చెవులు కిందకి పెట్టేయండి, కింద పెట్టేయండి అమ్మా. అక్కడ ముందు కిందకి పెడితే వాళ్ళకి అడ్డు రాదు, అంతకంటే ఏముంది, అప్పుడు ఆయనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చూసుకోండి అమ్మా, వినాయకుడి చెవులు కనిపిస్తున్నాయా? అలాగే ఉన్నాయా మన బ్రెయిన్స్ లో? దానికి సైంటిఫిక్ గా సెరిబెల్లం అంటారు, డాక్టర్స్ అడిగితే చెప్తారు ఈ మాటలో. సెరిబెల్లం, మన బ్రెయిన్ లో ఉన్న సెరిబెల్లం వినాయకుడి యొక్క చెవులు. ఇంకాస్త చూసుకోండి, తండము కనిపిస్తోందా? ఇది మెడుల్లా. ఇంగ్లీష్ లో బ్రెయిన్ లో ఉన్న ఈ తొండాన్ని మెడుల్లా అంటాం. ఆపరేషన్ చూస్తే మీ కంటే కనిపిస్తుంది,
అంచేత ఏ దేవతల్ని మీరు వెతుకుతున్నారో, ఎక్కడున్నారా వాళ్ళు? శరీరంగా అదే రూపంలో. ఇంకా చూడండి, అందరిని గబగబ చూపిస్తాను నేను. ఇంకా చూడండి, ఏంటమ్మా ఇవి ఫేస్? మీకు తెలుస్తుంది ఇది క్లియర్గా లేదురా? వాడి ఫేస్ చూడండి, కనిపిస్తుందా వినాయకుడిది? దీన్ని పాన్స్ అంటాం ఇంగ్లీష్లో. పాన్స్ అంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలుసు. ఏదా డాక్టర్, పాన్స్ ఏమైనా ఉన్నవి? అలాగే ఉందా? ఇంకా ఇంకా లాగించండి అమ్మా. ఇవో రెండు చెవులు, ట్రైజెర్మినల్ నర్వ్స్. ఇవి రెండు అంటే వినాయకుడు ఎక్కడున్నారా? దానికి పూజలన్నీ చేసి, అసలు ఆ పూజలు మర్చిపోయి నీళ్ళలో పూజ పడేస్తామండి. మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి. వాణ్ణి పడేయటం ఎందుకు అంటే, బాబు ఈ 9 రోజులు మన బ్రెయిన్ ఇలా ఉన్నది, అది అర్థమైపోయాక కాలేజీలో కూర్చోము, మన బుర్రలో చూసుకోవాలి వాటిని. ఇంకా గబగబ లాగించమ్మా, నెక్స్ట్ దానికి వెళ్ళాలి ఇది నిర్మాణానికి. ఇది చూసుకోండి, శివుడు విష్ణువు కనిపిస్తుంది కదా, మన బ్రెయిన్లో ఉందో లేదో చూసుకోండి. అలాగే ఉందో లేదో చూసుకోండి. కనిపిస్తున్నాయా? నెక్స్ట్ చక్రం, కృష్ణుడు యొక్క శంఖం చక్రం, వాటికి మన శరీరంలో ఉన్న భాగాలు. చక్రం, శంఖం చెవుల్లో, అంత మన శరీరంలో ఉన్నది. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు నేను చూపించే టైం లేదు నాకు. మీరు కనుక దీన్ని ఇక్కడ నుంచి ఇది కనుక మీరు జాగ్రత్తగా అలాగ బ్రెయిన్లోకి వెళ్తే, అగ్నిమీలే పురోహితం అనే అక్షరాలు కనిపిస్తాయి మీకు. అగ్నిమీలే మరోహితం అనే ముస్కం డైరెక్ట్. ఇప్పుడు నేను చూపించడానికి టైం లేదు, యుగ నిర్మాణ యోజనకి వెళ్ళాలి. కానీ అసలు దేని గురించి చెప్తున్నామో అది అర్థం చేసుకోండి మీరు. నెక్స్ట్ మనలో ఉండేటటువంటి హార్మోన్స్, మత్స్యావతారం తెలుస్తుందిగా. నెక్స్ట్ కూర్మ, ఇది కనిపిస్తుందా మీకు? వరాహావతారం కనిపిస్తుందా? ఇదే మన బ్రెయిన్ ఆపుతుంది, వృద్ధి ఆపుతుంది కదా. కనిపిస్తుందా? ఏమైనా డౌట్ అనిపిస్తుందా? 11 by 11 అవతారాలు ఇలా ఉన్నాయా? అంత మన శరీరంలో ఉన్నవే. అందుకే అన్నీ మనలో చూడండి అంటారు పరమ పూజ గురుదేవుడు. బయట కాదు, నువ్వు లోపలికి వెళ్ళాలి, అంతఃకరణానికి వెళ్ళాలి. బయట ఉన్నటువంటి కరణాలు చూస్తున్నాం, కానీ అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఉపయోగించటమే రాదు మనకి. అందులో ఉన్నాయి ఇవంతా, ఫిజికల్గా ఉన్నాయి. మళ్ళీ వరాహవతారం ఎక్కడుందిరా? నీ బ్రెయిన్లోనే ఉంది. ఉపయోగించుకుంటే, ఉపయోగించకపోతే అలా పడి ఉంది అలాగా. చూపించమ్మా కూడా, నరావసవతారం, వామన, పరశురామ అంటే అక్కడ పరశురాముడు శరీరం కాదు కదా, ఇది కదా ముఖ్యం. పరశురామే కావునా కదా? వేపలతో రామ్ ధనస్సు ఉంటే రాముడు, మురళి ఉంటే వాడి మొహం ఎలా ఉందో ఫేస్ చూస్తాము మనం, అంతే కదా అవతారాల్లో. పరశురామ ఇది చూసుకోండి, సరియు నది, ఇగో మన బ్యాక్ బోన్, రాముడి ధనస్సు. లాగించేయమ్మా. సరే, ఇంకా అలా వెళ్తూ ఉంటుంది, తర్వాత మెల్లగా చూసుకోండి. ఇంతకే కొంచెం లైట్ అయ్యమ్మా, లైట్ లేకపోతే ఇది టార్చ్ లైట్ ఇచ్చినా చాలా. ఏ లైట్ అక్కర్లే, టార్చ్ లైట్ ఇచ్చినా చాలమ్మా. టార్చ్ అలా ఉంది అక్కర్లే. ఇంకా ఈ యుగ నిర్మాణ సత్సంకల్పాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ బేసిస్లో ఏం టార్చ్ కూడా ఎవరు అవరు అమ్మా, నా కళ్ళతో ప్రాబ్లం రా, అది అది సరిపోదురా. అది చూసుకోండి, మేము ఈశ్వరుని సర్వవ్యాపకంగా, న్యాయ నిర్ణేతగా భావించి ఆయన ఆజ్ఞలను మా జీవితంలోకి తీర్చిదిద్దుతాము. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యుగ నిర్మాణంలో చాలా ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, ఈశ్వరుడు సర్వవ్యాపకునిగాను న్యాయ నిర్ణేతగాను భావించి ఆయన ఆజ్ఞలను మా జీవితంలో తీర్చిదిద్దుకుంటాము. పరమపూజ్య గురుదేవులు ఎప్పుడు చెప్పేది చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, నీకు భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి, దాన్ని ఆస్తికత అంటాం. ఆస్తికత అనేది ఉంటే చాలా పనులు మనం చెయ్యం, కానీ మనం చేస్తున్నటువంటి జీవిత విధానాన్ని చూస్తూ ఉంటే ఆస్తికతగా మనం ఏం చేయటం లేదు. తర్వాత చెప్తాను, మిగతా నాలుగు ముందు వినేసేయండి. మొదటిది మీకు చాలా అర్థమైంది కదా, మేము ఈశ్వరుని సర్వవ్యాపకునిగాను న్యాయ నిర్ణేతగాను భావించి ఆయన ఆజ్ఞలకు మా జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నాను. రెండవది, శరీరాన్ని దైవ మందిరముగా భావించి ఆత్మ ఆచారము భావించి ఆత్మ సంయమనము నియమ పాలన ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాము. మూడవది, మీరే నాతో అనకూడదా, మీకేం కనిపించదా అమ్మయ్యా, అక్కడికే వెళ్ళక్కడ ఇక్కడే చూడవచ్చు, చూసుకోండి అమ్మా. అందరూ చదివేయండి మూడోది, అందరూ ఈ నాలుగు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా చాలా నాలుగు చూసుకో, ఇదేంట్రా వేస్ట్, బ్యాటరీ వేస్ట్ అయింది. ఇది జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, మళ్ళీ ఒకసారి వినండి. అది మెల్లిగా మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది మళ్ళీ చదువుకోండి, అర్థం చేసుకోండి, పైకి చదవండి. ఇది జాగ్రత్తగా మన శరీరంలో ఉండేటటువంటి ఒక చిన్న ప్రాబ్లం చూపిస్తాను నేను. ఒక మనిషి 1890 ఆ ప్రాంతాల్లో, 1890 ఆ ప్రాంతాల్లో షేక్స్పియర్ డ్రామాలు చేస్తూ ఉండేవాడు. భాష అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? షేక్స్పియర్ అంటే తెలుసా, చాలా మన కాళిదాసు లాగా, ఇంగ్లీష్ కాళిదాసు అనుకోండి, ఆయన చేసేటటువంటి నాటికలు చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటారు. అందులో ఒక యాక్టర్ షేక్స్పియర్ చేసేటటువంటి డ్రామాలలో హీరోగా పనిచేస్తూ ఉండేవాడు. పూర్వకాలంలో ఇప్పుడులాగా మైక్లు అవి ఏం లేవు కదా, ఇంకా గొంతుక చాలా స్పష్టంగా ఉండాలి. సడన్గా మాట పడింది, మాట పాడతాను మనకి, మొహం స్టూమ్ గూనివాడిగా అయిపోయాడు. హీరో వాడు దెబ్బతిచ్చాడు, ఎక్కడెక్కడికో వెళ్దాం అనుకున్నాడు. దాన్ని ఇంకా ఆ కాలంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు ప్రయత్నంతో వాడిని ట్రై చేయడానికి ట్రై చేశారు, చేయలేక. అప్పుడు అతను ఒక విశేషమైనటువంటి సాధన తయారు చేశాడు. మా సాధన, ఆ యాక్టర్ గురించి చెప్తున్నాను, అర్థమవుతోంది అందరికీ? ఆ విషయం మీరు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. గూనైపోయాడు, నోట మాట రాదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, అప్పుడు ఒక యోగి దగ్గరికి వెళ్ళి సాధన చేసుకున్నాడు. హిమాలయాలకి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకేమీ రాదు కదా, అప్పుడు వెళ్తారు డాక్టర్ల దగ్గరికి. ముందు వెళ్ళారుగా డాక్టర్ల దగ్గరికి, ఇప్పుడు అదే పని చేస్తున్నాం మనం. కానీ వాడు 1890 ఆ ప్రాంతాల్లో ఇంకా ఏ డాక్టర్ దగ్గరికి అప్పుడు కాలంలో గొప్పగా వెళ్ళలేడు కనుక హిమాలయన్ దగ్గరికి వెళ్తే వాడు సాధన చేయించాడు. మనలో చాలా మంది ప్రయత్నిస్తారు, అది నేర్చుకున్నారు ఆ సాధన, అతను నేర్పింది దాన్ని. అలెగ్జాండర్ ఆయన పేరు, ఇది నేర్చుకున్నాడు. అలెగ్జాండర్ టెక్నిక్ అని దాని పేరు. ఆ సాధన మాట కరెక్ట్ అయింది, మళ్ళీ ఫైట్ అయిపోయాడు. ఇంకా ఈ డ్రామాలు అవి మానేశాడు ఆయన. ఈ అలెగ్జాండర్ టెక్నిక్ అని తనే తన పేరుతో పెట్టి అందరికీ నేర్పటం మొదలెట్టారు. మీరు చూసి ఉంటారు, మన ప్రైమ్ మినిస్టర్స్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, చూసుకోండి. ప్రైమ్ మినిస్టర్ అయిన మొదటి వీక్లో ఎలా ఉన్నాడు అతను, ఇంకో 3-4 తర్వాత ఎలా నడుస్తున్నాడు ఆయన. అలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అలా కరెక్ట్ అయిన వాడు. ఇందుకు పేర్లు అని నేను చెప్తున్నాను అంటే ఇక్కడ ఏదో ఒక టెక్నిక్ అందరికీ చెప్పాలని కాదు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెక్నిక్ మీరు వెబ్లో చూసుకోవచ్చు. ఆ బొమ్మ చూపించండి అమ్మా, ఆ రెండు బొమ్మలు కిందవి పైకెత్తు, అది అలెగ్జాండర్ టెక్నిక్. $2,000 2 గంటల్లో నేర్పుతాడు వాడు. $2,000 తీసుకుంటాడు అమెరికాలో. అది ఇప్పుడే చూపించేస్తున్నాను నేను. మీరు ఎన్ని డాలర్స్ నాకు ఇస్తారో నాకు తెలీదు, కానీ మీరు చేయగలిగితే పరమ పూజ్య గురుదేవులు చాలా చాలా విషయాలు మీకు ఇస్తారు. అది చూస్తున్నారు కదా, అలెగ్జాండర్ టెక్నిక్ అమ్మా ఇది. కానీ భగవద్గీతలో అది చెప్పుందో లేదో చూసుకోండి ఆ టెక్నిక్. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నిజలం స్థిర సంప్రేక్షనాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. అదేనా అది కాదా? కరెక్ట్గా దీన్ని చేసుకోవాలమ్మా. మరి ఇప్పుడు కూర్చున్నప్పుడు కనీసం నేను ఇది చెప్తున్నప్పుడైనా మీరు స్ట్రైట్గా కూర్చోవటానికి ట్రై చేయండి. ఇప్పుడే కాదమ్మా, ఇంకా అదే ట్రై చేయాలి. తేడా చూసుకున్నారు కదా, మీ చేతిలో ఉందా మ్యాజిక్ అంతా. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్షనాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఇంకాస్త మీరు ఇంకా వెళ్తే చూడండి ఏమవుతుందో. అది అర్థమవుతుంది కదమ్మా సంస్కృత్లో, లేకపోతే ఒకసారి చదివేసుకోండి. కానీ చెప్పటం కాదమ్మా, కాస్త ముందుకు వచ్చి స్ట్రైట్గా కూర్చోవటం నేర్చుకోండి. లేకపోతే $2,000 అడుగుతానమ్మా. మరి నెక్స్ట్ టెక్నిక్ చెప్పేశా కదా, ట్రై చేయండి. ఆ స్ట్రైట్గా ఉంటే అన్ని రోగాలు పోతాయి. జరిగినవి చూపిస్తున్నారు వాళ్ళు. ప్రైమ్ మినిస్టర్స్ చేస్తున్నారు ఆ టెక్నిక్. కానీ అది వింటే కాదమ్మా, చేస్తే వస్తుంది. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్షనాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. కానీ రెండో లైన్ కొంచెం కష్టమేమో. మొదటిది కరెక్ట్గా చెప్పాడు కదా, స్ట్రైట్గా ఉండండి. ఉన్నాము. ఇది చూడాలంటే ఇప్పుడు ముక్కులు ఇలా చూడాలా? ముక్కులు కనుక దీని మీద పెట్టామనుకోండి, గంట గంట అలా చేస్తే నాకు పెద్ద డౌట్ ఏంటంటే మీ మెక్కలు ఏమైపోతాయి? కళ్ళు ఉద్దురా, ప్రమాదం చేయకండి. అక్కడ చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంప్రేక్ష, బాగా చూడండి. ముక్కుని కాదు, నాసిక అంటే వాయువు. ముక్కు దగ్గర ఏం చూస్తాను రా, ముక్కు మీరు ఎప్పుడు చూడొచ్చు? మీకు డౌటా, మీ ముక్కు ఎప్పుడు చూసుకోలేదా? అది కాదు చూడాల్సింది, సంప్రేక్ష. ముక్కుని బాగా చూడండి. ఏంటి చూడాలి బాగా? ముక్కు ఎన్నిసార్లు చూసినా అలాగే ఉంటుంది రా, ఎలా ఉందో. కానీ తేడా ఉంది. శ్వాస లోపలికి శ్వాస వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు నా వాళ్లతో కూడా చాలాసార్లు చెప్పాను, చూశారా అని నా డౌట్. బాగా చూడమని చెప్పాడు అందులో. ఇది భగవద్గీత 6వ అధ్యాయంలో ఉంది, శ్లోకం నెంబర్ 13. ఇంతే, ఇదేదో కొత్త విషయాలు ఏం చెప్పటం చేయటం లేదు. మనం చేస్తూ ఉంటూ ఇతరులకు చెప్పాలి. శ్వాస లోపలికి వెళ్తోంది, వస్తుంది, వస్తుంది. మీరు ఎప్పుడైనా చూశారా శ్వాస లోపలికి వెళ్ళటం వదలటం? ఎప్పుడైనా ఇప్పుడైనా చూసుకోండి, కన్ఫ్యూజన్ ఇంకనిపించదు. ఎలా ముక్కు ఎలాగో కనిపించదు. స్పర్శ, అది వాయువు స్పర్శ లక్షణం. అది తెలుసా మీకు? యోగంలో వాయువు యొక్క లక్షణం ఏంటి అంటే స్పర్శ, ఆకాశము, శబ్దాలు. ఇవి తెలుసా మీకు? ఒకసారి ఆ టేబుల్ చెప్పగల, ఒక నిమిషం ఆగలే, తర్వాత అయిపోయాక చూపి. ఇది జాగ్రత్తగా ఉంచుకోండి, ఇంకా మీరు ముక్కులు చూసుకోవద్దమ్మా, తర్వాత చెప్తాను. కింద శ్లోకాలు చూడండి. నెక్స్ట్, ఉద్ధరేదాత్మానమాత్మానం ఆసాదే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఈ మాట వింటూ ఉంటారు మీరు, చేస్తారా అని నా డౌట్. పరం పూజ గురుదేవులు అదే చెప్తారు, ఏక్లా చెలవరే. నువ్వు ఒక్కడే చేసుకోరా, ఏముంది ఒక్కడు చాలు ప్రపంచాన్ని లేపటానికి. ఒక కృష్ణుడు చాలు, మహాభారతం గందరగోళం అయిపోయింది. పరం పూజ గురుదేవులు ఒక ఆయన ఉన్నాడు, సత్యయుగాన్ని చేసాడు. మనం పట్టుకోగలిగారు దాన్ని. ఉద్ధరేదాత్మానమాత్మానం ఆత్మానమవసాదే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మ. అంటే మీ శత్రు ఎవడరా తెలుసా మీకు? శ్లోకం చదివారు. ఈ నాలుగింటి గురించే చెప్తున్నారమ్మా, ఈ నాలుగింటి ఎక్స్ప్లెయిన్నే చెప్తున్నారు గురువు గారు. మన ఆత్మ, మన ఆత్మ గురించి తెలుసా? ఇవల్యూషన్ గురించి నేను చెప్తూ, మన ఆత్మ గురించి ఏమీ తెలియదు. పుట్టేం చచ్చాం, మూడేం చచ్చాం, మూడేం చచ్చాం, అనేసార్లు పుట్టే ఉంటే చచ్చే ఉన్నాం. కానీ కొంతమంది నమ్ముకోరు, ముస్లింస్, క్రిస్టియన్స్, ఇంకో బతు లేదు. మరి మనకున్నాయా, నమ్ముతావా తెలుసా అంటారా? మీకు తెలియదు, వాళ్ళకి ఎంత తెలుసో మీకు తెలియదు, ఒకటే కదా. కానీ దాని తర్వాత ఏం రాస్తాడో చూసుకోండి. ఇది 6వ అధ్యాయమే కదమ్మా, 6వ అధ్యాయంలో 40వ శ్లోకంలో చెప్తోందో చూసుకోండమ్మా. చదువుకోగలుగుతున్నారు కదా మీరు, గబగబా చదివేసుకోగలరా? గబగబా నేను చెప్పడం కదే, చదివేసుకోండి. మొట్టమొదటి మాట అక్కడ పరం పూజ్య గురుదేవులు చెప్పేది ఏంటి అంటే, అందులో మీరు ఎంత దుర్గతి స్థితిలో ఉన్నా ఇది కనుక నువ్వు జాగ్రత్తగా చేసుకోగలిగితే. స్ట్రైట్గా ఉన్నారా ఎప్పుడైనా మీరు? ట్రై చేస్తున్నారా? మీ చెస్ట్ కరెక్ట్గా ఉన్నాయా? చేతులు కిందకి ఉంటే అమ్మ, లేకపోతే ఏం కాదు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతే సమా శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్ట అయినవాడు ఖచ్చితంగా, యోగభ్రష్ట అయినవాడు. మీలో ఎవరినైనా యోగభ్రష్టం చూశారా ఎప్పుడైనా? చూపించేదా బయట కూర్చున్న వాళ్ళని? యోగభ్రష్టుండమ్మా, వినాలని ఉందా లేదా? మీరే పిచ్చేవాళ్ళారా? గురువు గారు చెప్తున్నది అదే. మీరందరూ కూడా నా వచ్చే వచ్చారు, మళ్ళీ మిమ్మల్ని నాకు వస్తున్నాను. కానీ నేర్చుకోవాలి మీరు, చేయకపోతే నిజమైన భ్రష్టమే. ఇంతట ఆ సాధన యోగభ్రష్టన అయింది మనకి. అవుతే ఏమవుతుంది? శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టేవి జాయతే. శుచీనంలో శ్రీమతం బెంట్లో పుడతాడు, దాని తర్వాత చూడండి ఏం చెప్తాడు. కానీ కొంతమంది డబ్బున వాళ్ళల్లో వాళ్ళలో పుట్టాడమ్మా. భక్తయోగం ఇంతవరకు జన్మలో ఇంతవరకు చేసి మళ్ళా గురువు దగ్గరికి వచ్చాం కదా. మీరు వచ్చారా ఆయన పిలిచారా, మీరు ఎప్పుడైనా పిలిచి ఆలోచించుకోండి, సీరియస్గా ఆలోచించుకోండి అమ్మా. ఆయన లాస్ట్కి వచ్చాడు. కానీ వచ్చాక మీరు చేస్తే క్లాస్ వరకు తీసుకురాగలమ్మా టీచరు, ఇంకా క్లాసులో ఏం చేస్తారో అన్నది మీరు చేయాలి. అప్పుడు ఏం చెప్తున్నాడు, ఒకవేళ డబ్బును వాడి ఇంట్లో శ్రీమతంగా పుట్టకపోతే అధవాయోగి నామేవా కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మయదే దృశం. ఎక్కడో పుడుతాం శుచైన డేట్లో దాంట్లో, కానీ మీరు ఏ కులంలో పుట్టాలి, యోగిన కులంలో పుట్టాలి. ఎలా పుడతాం యోగి కులంలో, ఏ పరివారంలో ఉన్నాం మనం? పరివారం అంటే కులంబం తెలుసా, కులం తెలీదా? పరివారం అంటే అర్థం అదే కదా, లపచర లేదా అందరినీ. అధవాయోగి నామేవా కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మయదే దృశ్యం. అంటే మనం ఎలాంటి వాళ్ళు, కృష్ణుడు లాంటి వాడు చెప్తున్నాడమ్మా, అది చాలా కష్టం అలా పుట్టడం అని. మరి ఇప్పుడు ఒక అర్జునుడు పెట్టుకోవడానికి చచ్చాడు, ఇదంతా ఒక అర్జునుడికే చెప్పాడు. ఇది ఇప్పుడు ఎంతమంది ఉందంగా మనం, మరి మీరు కరెక్ట్గా ఉంచుకోవాలమ్మా, మీరు కరెక్ట్గా ఉంచుకుంటే కదా కరెక్ట్ అవుతుంది. యోగి కులంలో పోతే వచ్చాం మనం, అందులో గాయత్రి పరివారంలో పుట్టాం మనం. అంటే ఈ యాంగిల్లో ఇదంతా చెప్పేది నాకు ఎక్కడా కనిపించటం లేదమ్మా. నేను చాలా చోట్లకి వెళ్ళాక చాలా చోట్ల వెళ్ళి 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 చాలా పెద్ద పెద్ద చెప్పను, కానీ చాలా గొప్ప గొప్ప ఫిలాసఫికల్ ఆర్గనైజేషన్స్లో ఉన్నాను. ఏ ఇక్కడ ఉంది మార్గం క్లియర్గా ఉంది. ఈ దుర్లభమైన లోకం అవడుకుంది కదా, మీలో ఎవరైనా చేర్చగలరా దుర్లభంలో ఉన్నారని? మీలో ఎవరైనా ఈ దుర్లభ తరంలో ఉన్నారా, చేతులు ఎత్తుతారా? మీరెవరు లేరా, నేనున్నాను రా, నాకేం డౌట్ లేదు. మీరు లేరా, మరి చేతులు ఎత్తండి. మరి ఏ దిశల్లో ఉన్నారో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అధవా యోగి నామేవా కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మయతి దృశ్యం. అప్పుడు తర్వాత ఏమవుతుందో చూడండి. 43 జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు చెప్పాలి అపాయింట్. మీరు తత్ర తం బుద్ధి సంయోగం, బుద్ధి వస్తుంది ఆ యుగంలో బుద్ధి. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్ష్వదుహికం యతతే చ తతో భూయ సంసిద్ధిం కురు నందన. అప్పుడేమవుతుంది పైకెత్తో 44 పూర్వాభ్యాసేన తేనైవ. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడో ఎప్పుడో పుట్టేనరా, ఇప్పుడు వచ్చి కూర్చున్నాం ఇక్కడ. పూర్వ అభ్యాసేన తే వచ్చా ఇక్కడికి. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శబ్దము, శబ్దాన్నే ఛందస్సు అని కూడా అంటాం. ఛందస్సు అంటే గాయత్రి అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా ఏం చెప్పబడిందో? ఈ శ్లోకాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ 4 మీ డెవలప్లోకి వస్తాయి. ఈ యుగ నిర్మాణ సంకల్పంలో ఇవంతా విన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా 4 చదవండి. చూడండి అంత చెప్పిన శ్లోకాలన్నీ విన్నామో లేదు. శ్లోకాలు పెట్టరా అవి, యుగ నిర్మాణ సత్సంకల్ప చదువుకోండి జాగ్రత్తగా. ఆగండి ఆగండి, ఏంటి ఏంటి ఇక్కడ, ఇక్కడ ఏముందో చూసుకోరా. మీ ఇష్టం కాదు ఏం చేయాలి, అది చదవండి, చదివేసుకుంటే వెళ్ళిపోతే అవుతారా? ఇంతేత పరమపూజ్య గురుదేవుల యొక్క ఆజ్ఞలు ఏమిటి అర్థం చేసుకోండి. తర్వాత ఇది చూసుకోండి జాగ్రత్తగా. ఆగండి ఆగండి, శరీరాన్ని ఏం చేయాలి? దైవ మార్గంలో వినాయకుడు ఉన్నాడా, శివుడు ఉన్నాడా, అందరూ ఉన్నారు కదా. మరి దేవతలందరూ ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలిరా, అది చూసుకోండి. ఇప్పుడు ఆ రెండో లైన్ జాగ్రత్తగా చదువుకోండి. ఒక్క నిమిషం, ఇంతమంది మనం అందరం ఒకే స్పీడ్లో అందరూ చదవగలరేమో చూసుకోండి అమ్మా. ఛందస్సు ఎలా ఉందో, ఛందస్సు అంటే అందరూ కలిసి మాట్లాడటమే. అందరు గట్టిగా చదవండి. అదే మూడో చూడండి. ఆగండి, మరేం చేయాలి? మీరు స్వాధ్యాయం చేయాలి, సత్సంగం చేయాలి. మరేం చేస్తున్నాము? చేయాలి కదా స్వాధ్యాయం. ఏం చదువుతాను కదా, యోగాలు కదా, ఏదో చదవాలి కదా. అధ్యయనం చేస్తూ ఉంటే కెమిస్ట్రీ వాడు కెమిస్ట్రీ చదువుతాడు, ఫిజిక్స్ ఖచ్చితంగా కెమిస్ట్రీ చదువుతాడు, ఇంజనీరింగ్ వాడి పుస్తకాలు చదువుతాడు. అంతవరకు మీకు స్పష్టంగా అర్థమైంది కదా. మరి మనం ఏ స్వాధ్యాయం చేయాలి, ఏం బుక్ చదవాలి? ఏమో మాకు చెప్పండి, మీరు ఏమేమి చదువుతున్నారు? లేదు చదువుతూ ఉంటే ఏం బుక్ చదివారు? మరి ఆ బుక్లు ఎలా చదవాలి? నాకు ఎప్పుడు చాలా నమస్తూ ఉంటుంది, ఆదిత్య హృదయం ఒకడు చదివాడు రాముడు. రాముడు శ్రీరాముడు ఒక మామూలు మనిషిగానే జీవించాడు. మ్యాజిక్లు అవతారాలుగా ఏం చేయలేదు, మామూలు మనిషి, అతి మామూలు మనిషి. ఆదిత్య హృదయం చదివాడు. చదవగానే ఏమైంది మీరు తెలుసు కదా, నిల్చోటానికి కూడా ఏమీ లేదు యుద్ధానికి. రావణాసురుడికి ఎంత ఉంది? మరి ఆదిత్య హృదయం పట్టాడు, ఫినిష్. మరి మనం ఎన్నిసార్లు ఆదిత్య హృదయం చదవాలిరా యుద్ధం ముందు? ఎన్నిసార్లు చెప్పాలి ఆదిత్య హృదయం? ఎన్నిసార్లు చదవాలి? 108 సార్లు చదువుదాం. చదివేపలు కూడా వస్తాడు రావణాసురుడు. భగవద్గీత నేను రోజు చదువుతాను, రోజు చేస్తూ కూర్చో. కానీ కృష్ణుడు చెప్పిన 18 గీతలు ఒకసారి విన్నాడంతే ఆయన. అది కూడా చాలా స్పీడ్గా చెప్పాడు, మీకు తెలియదు. టామ్ సమయం అప్పుడు ఆగిపోయింది. ఆ విషయం ఎప్పుడైనా నాకు టైం ఉంటే, రేపు ఛాన్స్ ఉంటే చూపిస్తాను అది కూడా నేను. కానీ తెలిసినా తెలియకపోయినా మీకు తెలుసు, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు అక్కడి నుంచి ఉన్నాడు, భీష్ముడు వాళ్ళని నేను సంపన్నయ్యా నో ఇరుక్కుపోయాడు కృష్ణుడు. మన పరమపూజ్య గురుదేవుడు కూడా ఇలాగే మన మీద పడుంటాడు, ఏం ద్వారా వీళ్ళందరూ వచ్చేసారు, వీళ్ళు ఏం చేస్తున్నారో దేవునికి తెలియాలి. అందుకే ఆయన టైం ఆపేశాడు, లేకపోతే ఈ శ్లోకాలన్నీ ఎందుకు వస్తాయిరా, పట్టుకోవాలి. గీత ఆపేశాడు అక్కడ. గీత ఆపాడు, సంభవం అయింది అంటే ఏ స్థితితో తెలుసా మీకు? మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఏ స్థితిలో కృష్ణుడు హనుమంతుడు, కరెక్ట్ చెప్పాను తప్పు చేశాడు, కృష్ణుడు అర్జునుడు, భగవద్గీత జరిగింది కదా. చెప్పబడుతుంది ఏంటి అంటే, భారతంలో అప్పుడు కలం ఆగిపోయింది, అందరూ ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉండిపోయింది. ఆ 18 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మళ్ళా స్టార్ట్ అయింది. అలాంటి టైము ఎప్పుడైనా మీకు చూపించటం ఇస్తే ఒప్పుకుంటారా? కనీసం అదైనా చెప్పగలరా? అలాంటి టైం ఇప్పుడు నేను ఇస్తాను అనుకోండి, ఇవాళ నేను ఇస్తాను మీకు గ్యారంటీగా ఇచ్చేస్తాను, ప్రామిస్, ఖచ్చితంగా టైం ఆగిపోయిన టైం మీకు ఇస్తాను నేను. తీసుకుంటారా? దమ్ముందా? ఎత్తుకునేవాళ్ళు చేతులు ఎత్తండి. సరే, నేను కొంతమంది ఎత్తారు కనుక అందరికీ ఇస్తాను. నిద్రపోయినప్పుడు ఏ టైంలో ఉన్నవరా? ఎక్కడున్నావు? టైం ఇచ్చినప్పుడు నిద్రలో ఎక్కడున్నావు? నీకు అర్థమైందా? నిద్రపోయావు, మళ్ళా లేస్తావు. ఈ మధ్యకాలం ఆ నిద్ర స్థితిలో చూస్తాడు, దాన్నే సమాధి స్థితి అంటాం. ఇట్ ఈస్ బియాండ్ టైం. సంభవం అది మీకు కూడా, మీకు కూడా సంభవమే. ఈ రెండు మూడు రోజుల్లో నా క్లాసులు మీరు, నేను చెప్పానంటే నేను చెప్పానని కాదు, మనం ఇది చేసుకుని చేసుకుంటూ ఉంటే ఇప్పుడు పెద్ద కష్టమేం కాదు. దేని గురించి చెప్తున్నాను? ఇది స్వాధ్యాయ సత్సంగాల గురించి చెప్తున్నాను. అక్కడ పట్టుకోవాలమ్మ, ఆ స్థితిలో పట్టుకోవాలి. మరేం చేయాలి దానికి? ఎలా వెళ్తాం? ఎలా చేయాలి దాన్ని? ఇంకేమైనా ఉందమ్మా బొమ్మ చూపించడానికి? ఇవాళ అయిపోయిందా? ఇవాళ అయిపోయిందా టైం? ఇంకేమైనా ఉన్నాయా బొమ్మలు? సరే, ఇవి అలెగ్జాండర్ అక్కర్ల. ఓకేనమ్మా? అమ్మా, నాకు చూపించడానికి శ్లోకాలు లేదా? అవి చూసుకోండి అమ్మా కాస్త జాగ్రత్తగా. ఇది అలెగ్జాండర్ టెక్నిక్లోనే ఉంది. ఇంగ్లీష్లో ఏదో ఇది ఏదో చెప్పిందో నాకు అర్థమవుతుందే, కానీ దాని కింద ఏదో ఉంది చూడండి. ఇది ఎప్పుడైనా చూశారేమో చూడండి. $2,000 అడుగుతాడు. ఇందాక నేను చేసి బొమ్మలు ఇంగ్లీష్లో చూపించలేను. నేను మరి ఏం అడుగుతాను లేదు. ఇంకంటే మన కుటుంబంలో డబ్బులు ఉండవు, పని చేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఆ టెక్నిక్తో కరెక్ట్గా కనుక, దేని గురించి చెప్తున్నాను? సమంకాయ శిరోగ్రీవం ధారయం అచలం. అన్ని శరీరాలు ఖచ్చితంగా అదే వాడు చెప్తాడు. అలెగ్జాండర్ $2,000 ఇచ్చి అందరికీ ఇస్తాడు, తగ్గుతున్నాయి వాళ్ళకి. మనం కూర్చునే ఉంటాం, కరెక్ట్గా చెప్పినా వినరు మీరు. ఇలాగే ఉంటున్నాం, చేస్తే కదా వచ్చేది. కానీ వస్తే ఏముంటుంది? ఇగో ఇలా ఉంటుంది. ఏమి కొత్తగా చెప్పాలా? ఇది మీకు తెలుసా? ఇప్పుడు చూడలేదా మీరు? పట్టించుకోండి జాగ్రత్తగా, కరెక్ట్గా దాన్ని చూసుకోండి. ఆ 9 అది గాయత్రి మంత్రంలోని 9 వర్డ్స్. తత్ సవితుడు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నా ప్రచోదయ. నోట్స్ అంటే ఏం లాభం? అది చూసుకోండి. మీ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు డెవలప్ అవుతుంది. ఇంతవరకు ఈ ఆజ్ఞాచక్రం నుంచి 9 డెవలప్ అవుతాయి, తెలుసు కదా? ఆ ధ్యానం మీరు ఉంచుకోవాలి. దాని గురించి నేనేం చెప్పక్కర్లేదు కదా. కర్మయోగం ఉంది అక్కడ, జ్ఞానయోగం ఉంది, భక్తి యోగం ఉంది. దాన్నే హఠయోగంలో ఇంకో పేర్లు చెప్తారు. ఇళ పింగళ శిష్యున్న పేర్లు మార్చి మార్చి చెప్తారు, విషయం అదే. దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి, టైం అయిందిలే. జై గురుదేవ్. రేపు మిగతా చెప్పేస్తాను నేను. ఈ మొదటి 4 మీకు స్పష్టంగా అర్థమైపోతే మళ్ళీ చదువుకోండి. ఈ యుగ నిర్మాణం నోటికి రావాలమ్మా. దాని సాధనా విధానం నేను చెప్తూనే ఉన్నాను, ఇలా చెప్పుకుంటూనే ఉంటాను, వదలను మిమ్మల్ని. కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఈ పరమ పూజ్య గురుదేవుని యొక్క ఈ యుగ నిర్మాణ యోజన జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 18 మొత్తం భగవద్గీతే కాదు, రామాయణం, భాగవతం, మహాభారతం, వేదాలు అన్నీ వచ్చేస్తాయి అందులోకి. ఎలా వస్తుందో రేపు చెప్తాను నేను. జై గురుదేవుడు.